ఇవాళ వల్లీశ్వర్ అనబడేటువంటి శివకుమారుడు ఇక్కడికి వచ్చాడు, లేకపోతే రాలేడు. ఈవేళ ఎందుకు రావాలి, నిన్న ఎందుకు రాలేదు? శివకుటుంబ నేను దర్శనం చేయలేదే చేయలేకపోయినానే అన్నటువంటి ఒక తహతహ ఎవరికి ఉన్నదో వారిని ఇక్కడికి ఆయన రప్పించుకుంటాడు. ఇక్కడికి రావాలి ఈవేళ. ఎవరి నిర్ణయం? భగవాన్ రమణ మహర్షి నిర్ణయం. నేను చూస్తే ఏమీ, చూడకపోతే ఏమీ కాదు, చూడలేకపోయినానే అది తపన. తపనలో నుంచి ఒక ఆర్తి, ఆర్తిలో నుంచి అన్వేషణ. ఆ అన్వేషణ ఆంతరంగికంగా సాగుతున్నప్పుడు తన ఆవరణంలోకి పరమాత్మ లాక్కొచ్చి కూర్చోబెట్టుకుంటాడు. ఆ సన్నివేశాన్ని మనం ఇవాళ చూశాం. కాలగమనంలో నెమ్మది నెమ్మదిగా భగవాన్ ఉపదేశాలు ఇవ్వలేదు, సందేశాలు చెప్పలేదు, ఎవరికి ఆదేశాలు ఇవ్వలేదు. అనేక ఘట్టాలు, ఎందుకంటే భగవంతుడికి కథ లేదు. ఎవరికి వ్యధ ఉంటుందో వాడికి ఒక కథ ఉంటుంది, ఎవరికన్నా కథ ఉంటే వాడికి వ్యధ ఉంటుంది. కథ లేని వాడికి వ్యధ లేదు కాబట్టి భాగవతమంతా భక్తుల కథ, భగవంతుడి యొక్క ఆర్తత్రాణ పరాయణత అంతే. అది కృష్ణుడి కథ, కుచేలుడి కథ అని అంటే భాగవతం కుచేలుడి కథే, కృష్ణుడి కథే ఉంది లేదుగా. వాడి వ్యధ తీర్చటానికి ఆ కథలో తాను ఒక పాత్ర వహించాడు తప్ప మరొకటి లేదు గనక రమణీయమైనటువంటి కథా గమన మణిమాలలో నుంచి అనేకమైనటువంటి విషయాలు గనక దర్శనం చేస్తే, శంకర భగవత్పాదులు ఏ అద్వైత సిద్ధిని ప్రతిపాదించారో అది మతం కాదు, అది సిద్ధాంతం కాదు. ఏ సిద్ధాంతమైనా రాద్ధాంతానికి దారితీస్తుంది, ఏ సిద్ధి అయినా శుద్ధత్వానికి దారితీస్తుంది. ఆ శుద్ధత్వంలో నుంచి సిద్ధత్వము, దానిలో నుంచి సంసిద్ధత్వము, దానిలో నుంచి పూర్ణత్వము, దానిలో నుంచి సాయుజ్యము కలుగుతాయి గనక ఆ ప్రణాళికలోనే రమణ మహర్షి ఒక చోట కూర్చొని ఉన్నప్పుడు అనేక సన్నివేశాలు. నెమ్మదిగా ఒక రోజున తన తల్లి ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది. కన్నీరు మున్నీరు అవుతోంది. కడుపున ఇంతమంది బిడ్డల్ని కన్నాను, అందరినీ నేను పెంచటం లేదా? నీకోసం రెండు ముద్దలు ఇవ్వలేనా? ఎందుకు వదిలిపెట్టి వచ్చావు నాయన అన్నది. ఎందుకంటే భగవాన్ వయస్సు చాలా చిన్నది, 16 ఏళ్ళు 17 ఏళ్ల మధ్యలో, 17 ఇంకా రాలేదు అరుణాచలం చేరుకునేప్పటికీ. అక్కడ ఎవరు అన్నం పెడతారో తెలియదు, ఎవరు చూస్తారో తెలియదు, తన వారెవరో తెలియదు, తన జీవితం ఏమవుతుందో తెలియదు. కానీ తర్వాత చెప్పారు, ఎలా వచ్చారో చెప్పినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. తల్లి వచ్చి రోధిస్తూ ఉన్న సన్నివేశంలో మనబోటి వారంతా భగవాన్ వైపు ఒక ప్రార్థనాపూర్వకంగా ఒక మాట అడిగారు. మీకు జన్మ ఇచ్చినటువంటి తల్లి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి విలపిస్తున్నది భగవాన్, ఆమెకు స్వాంతన కూర్చేలాగా ఏదైనా రెండు మాటలు చెప్పండి. పక్కనే ఉన్న ఒక కాగితం తీసుకున్నారు, పెన్తో రాశారు. కర్త జీవుడి ప్రారంధాన్ని బట్టి ఆడిస్తూ ఉంటాడు, ఏది జరగవలసి ఉన్నదో అది జరగక మానదు, ఏది జరగకూడదని మనం ప్రయత్నిస్తామో ఎంత ప్రయత్నించినా అది జరిగి తీరుతుంది, కనుక మనం నిస్సహాయులం, మనం ఏం చెయ్యాలి, మౌనంగా ఉండటమే ఉత్తమము. ఈ సందేశాన్ని కాగితం మీద రాసి మాతృమూర్తి ద్వారా ప్రప్రథమ సందేశాన్ని జగత్తుకి భగవాన్ రమణ మహర్షి అందించినటువంటి పరమోత్కృష్టమైనటువంటి సన్నివేశం అది ఇచ్చారు. నేను ఇక్కడ ఉండవచ్చునా అని అడిగింది. అప్రూవల్ ఏం లేదు, ఎస్ లేదు, నో లేదు. ఉండవచ్చును అంటే ఇంకా తాను తన తల్లి అక్కడ ఉన్నట్టు లెక్క, వద్దు అన్నట్లయితే నిరోధించినట్లు లెక్క. జ్ఞాని ఎట్లా సంచారం చేస్తాడంటే ఉంటే ఉంది, లేకపోతే లేదు, అయితే ఏంది, కాకపోతే కాలేదు. ఈ కావటానికి ఎవడో కర్త కారణం, కాకపోవటానికి కూడా కర్తే కారణం, మనం ఎవళ్ళం కారణం కాదు అనేటువంటి ఒక దివ్యమైనటువంటి అధ్యాత్మ భావన అక్కడ నుంచే మొదలైంది. తర్వాత కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అనేక సందర్భాలలో, ఆయన మహాకవి పండితుడు గనక, ఉమాసహస్రము అనేటువంటి ఒక ఉత్కృష్ట గ్రంథం రాశారు. ఉమాదేవి మీద 1000 శ్లోకాలతో రాయాలి అని అనుకున్నారు. ఎవరి సమక్షంలో? అరుణాచలం మీద సాక్షాత్ భగవాన్ కూర్చొని ఉన్నారు. 900 శ్లోకాలు రాశారు ఆయన. రాసి మనస్సులో ఒక ఆలోచన కలిగింది. భగవాన్ మౌనంలో ఉన్నారు, ఆయన ఏం డైరెక్షన్ ఇవ్వటం లేదు, ఆయన ఏం వింటున్నట్టు లేదు, ఈయన రాసుకుంటూ చదువుకుంటున్నారు. 900 శ్లోకాలు కాగానే కావ్యకంఠుల మనస్సులో కలిగిన ఆలోచన ఏమిటంటే, ఎంత బాగా రాస్తున్నాను అనుకున్నారు. అదే సమయంలో రమణులు కన్ను తెరిచి నాయనా నేను చెప్పినవన్నీ బాగా రాస్తుంటివా అని అడిగారు. అంటే ఆ 900 శ్లోకాలు ఎవరు రాసినట్లు అని. భగవాన్ రమణులే రాయించినట్లుగా లెక్క. అందువల్లనే ఉమా సహస్రంలో ఈ అహంకార మమకార భావన, కర్తృత్వ భావన వదిలిన తర్వాత చివరి 100 శ్లోకాలు పరమ ఉన్నత స్థాయిలో ఉంటాయి, 900 మామూలు కవిత్వ స్థాయిలో ఉంటాయి. కారణం, నేను రాస్తున్నానన్న భావన కావ్యకంఠుల మనస్సు నిండా ఉన్నది గనక అవి ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఓహో, ఇది రమణులు రాయిస్తున్నారు అన్న భావన కలిగిన తర్వాత రాసినందువలన ఆ 100 శ్లోకాలు జ్ఞానయోగంలో పరమ పతాక స్థాయికి చెందినటువంటివి. దానిని మనం అధ్యయనం చేయాలి, అది ఒక స్థాయి. అలాగే భగవాన్ జీవితంలో కొన్ని సంఘటనలు ఉన్నాయి. మామూలు జ్ఞాని అనగానే ఇన్సులేటెడ్గా, ఐసోలేటెడ్గా ఈ ప్రపంచానికి దూరంగా ఉంటాడు, మనకు అందడు అని కదా. కానీ జ్ఞాని సాలోక్యంగా, సామీప్యంగా, సాన్నిధ్యంగా ఉండి సాయుధ్య మార్గాన్ని ఉపదేశిస్తాడు తప్ప సాయుధ్యాన్ని ఇవ్వడు. ఉద్ధరేర్ ఆత్మనాత్మానం. ఏ గురువైనా నీకు ఉద్ధారణ ఇస్తాను అంటే ఆ గురువుని తక్షణం వదిలిపెట్టాలి మనం, ఎందుకంటే ఆ గురువు చేసే పనిది కాదు. కానీ ఉద్ధారణకి పొందటానికి కావలసిన మార్గాన్ని సూచించేటువంటి పరమోత్కృష్టమైన కారణ గురువు దొరికితే మాత్రం వదిలిపెట్టకూడదు, ఇది రెండవది. అటువంటి ఆ కారణ గురువు ఆత్మవిచార మార్గంలోకి మనల్ని తీసుకొని వెళ్ళాలి. ఈ ఆత్మవిచారణ మార్గంలో హృదయం చాలా డ్రైగా ఉంచుకోవాలా, స్పందన రాహిత్యంతో ఉండాలా, ఏమీ లేనట్టు ఒక రాతి బొమ్మ వలె ఉండాలా, ఇది జ్ఞాని యొక్క లక్షణమా అంటే రమణులు కరుణాపూర్ణ సుధాబ్ధి. అందుకనే ఒకసారి కావ్యకంఠులు అడిగారు, అనేకమైనటువంటి హిల్ స్టేషన్స్, చాలా చల్లని శీతల ప్రదేశాలు ఉండగా భగవాన్ అంగారకుడు వంటి ఈ అగ్నిగుండలాన్ని, అరుణాచలాన్ని మీరు ఎందుకని ఇక్కడికి వచ్చారు, ఎందుకు ఎంచుకున్నారు అని అడిగినప్పుడు మళ్ళీ మౌనమే, కాగితం తీసుకున్నారు, దాని వెనక పెన్సిల్తో అరుణాచలం బొమ్మ గీశారు, అవుట్లైన్ కింద రాశారు, స్మరణ మాత్రముననే పరముక్తి ఫలద కరుణామృత జలధి అరుణాచలం. ఇది ఆశ్చర్యపోవాలి కదా. కావ్యకంఠులు అడిగారు, భగవాన్ ఇంత అందమైన తెలుగు మీకెప్పుడొచ్చు అని. రాదని నీవనుకున్నావు అన్నారు. అది మనకు కూడా డౌట్, బాబా వారు ఏం చదువుకోలేదు కదా, ఫ్రెంచ్ వాళ్ళు, ఇటాలియన్స్, వీళ్ళెవరెవరో వచ్చారు రూమ్లో నుంచి, దీన వదనంతో వెళతారు, దివ్య వదనంతో బయటకు వస్తారు, ఏం జరుగుతుందో ఎవడికి తెలియదు మధ్యలో. ఈ దీనవదనంతో వెళ్ళిన వాడు ఏమంటా అంటే, బాబా నా అన్ని ప్రశ్నలకి సమాధానం ఇచ్చేశారు, అడిగినవి, అడగాలని అనుకున్న వాటికి కూడా ఇచ్చారని మహానందంతో బయటికి రావటమే కొన్ని వేల సందర్భాలు మనం దర్శనం చేసిన వైనం మనకు తెలుసు. అంటే పరాస్వరూపుడైన ఈశ్వరుడికి ఈ భాష ఉండదు. ఒక హృదయ భాష, ఒక ఆత్మఘోష ఉంటుంది. ఘోష అంటే శబ్దబ్రహ్మము అని అర్థం. ఆత్మఘోష అంటే రోదనం కాదు, ఏడుపు కాదు, విలాపం కాదు, విషాదం కాదు. ఘోష అంటే శబ్దబ్రహ్మము అని. ఆ శబ్దబ్రహ్మమే ఆ సాకార స్వరూపంలో కాసేపు ఉండి ఏ లాంగ్వేజ్ ఏ మోడ్లోకి అది వెళ్ళాలో వెళ్ళి అక్కడికి ఆ పని పూర్తి చేసి మళ్ళీ మామూలు స్థాయిలోకి వస్తారు. ఎందుకంటే ఎక్కినవాడు ఎప్పటికైనా దిగి రావాలి. చక్కగా ఒక మనిషి గనక హిమాలయ పర్వతాల పైదాకా వెళ్ళి అక్కడ జెండా గనక పాతినట్లయితే అక్కడే ఉండిపోయినాడా? మళ్ళీ అధిరోహణం, అవరోహణం చేయాలి, మామూలు స్థాయికి రావాలి. ఆల్టిట్యూడినల్ లెవెల్స్ అన్ని తగ్గించుకుంటూ తనదైనటువంటి స్వస్థానానికి తాను వచ్చినప్పుడే తాను ఆనందాన్ని అనుభవించగలడు గనక అటువంటి స్థితికి వెళ్ళటానికి రమణ మహర్షి జీవితంలో అనేక ఘట్టాలున్నాయి. అయితే మానవుడు తన అహంకారం చేత పరమేశ్వరుడు నా కోసం వచ్చాడు అనుకుంటాడు. పరమేశ్వరుడు అట్లా అనుకోడు. ఒకసారి కోతులన్నీ భగవాన్ చుట్టూ చేరి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ చిందరవందర చేస్తుంటే, అలాగే బయట కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి చిప్పలు, అరటిపళ్ళు తీసుకొని వెళుతుంటే కోతులు తమ చేతుల్లో నుంచి లాక్కుంటుంటే వెళ్ళి భగవాన్కి కంప్లైంట్ ఇచ్చారు. ఏమేనంటే, కోతుల బెడద చాలా ఎక్కువగా ఉంది భగవాన్, దీనికి ఏదన్నా ఓ పరిష్కారం మీరు చూడాలి అని. ఏమంటున్నావయ్యా, అవి ఉండే ప్రదేశానికి మనం వచ్చి వాటిని వెళ్ళగొట్టమంటున్నారే, వారిని అక్కడ ఉండనివ్వండి, వారు మనల్ని ఇస్తున్నందుకు వారికి రోజు నమస్కరిస్తూ ఉండండి అది. అలాగే భగవాన్ పేపర్ చదువుకుంటూ హాయిగా కళ్ళజోడు పెట్టుకొని పేపర్ చదువుతున్న ఆ చివరి దశలో ఒక ఉడత ఆయన కితకితలు పెట్టేది, ఆయనతో ఆడుకునేది, ఏమీ డిస్టర్బ్ అయ్యేవారు కాదు. ఆ అరచేతిలో ఒక ఉడతను అలా పట్టుకొని దాన్ని చూస్తూ ఉండేవారు. ఉడత బెదిరిపోయేటువంటి అల్పజీవి, అది చిన్న ధ్వని గనక వినపడితే భయపడి ప్రాణభయంతో పారిపోతుంది. అటువంటిది ఆ ఉడత మనస్సు, అంత నిశ్చలంగా, అంత నిర్మలంగా, అంత ఘనీభవించిన మౌనంగా, తోక ఆడించకుండా, కనురెప్ప కదల్చకుండా ఎక్కడ ఉన్నది అంటే పరాస్వరూపుడైన రమణుల యొక్క అరచేతి యందు ఉన్నది అంటే దాని మనస్సుని తన మనస్సుతో అనుసంధానం చేశారన్నమాట. అందుకనే మహాత్ముని దర్శనం ఎందుకు చేయాలి అంటే కేవలం మన ప్రాపంచికమైన కోరికలు తీర్చుకోవటానికి మహాత్ముల దర్శనానికి వెళ్ళక్కర్లేదు, నిజానికి వెళ్ళొద్దు కూడా. కానీ మహాత్ముడిని గనక దర్శనం చేస్తే ఏమవుతుంది అంటే నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు భక్తుడవుతాడు, భక్తుడు ప్రేమమయుడవుతాడు, చివరగా జ్ఞాని అవుతాడు. ఆ మహాత్ముని యొక్క దర్శనంలో ఉన్నటువంటి భాగ్య విశేషమది గనక అందుకోసమై వెళ్ళినట్లయితే జ్ఞానం దొరుకుతుంది, కాదు ప్రాపంచికమైన కోరికలతో వెళ్ళినట్లయితే కామ్యసిద్ధి కలుగుతుంది. మరి ఈ కామ్యసిద్ధి ఒక చోట ఆగేదా? ఇవాళ ఇప్పుడు పుట్టింది, ఆయన తీర్చాడు, మళ్ళీ పుట్టింది, మళ్ళీ తీర్చాడు, ఆయన అందుకొచ్చాడా, మనం ఎందుకొచ్చామా, దేనికొచ్చాం? అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయే యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితము. నారాయణ గురు వచ్చాడు ఒకసారి భగవాన్ జీవితంలో, ఒక్కరోజు దర్శనం చేసుకొని వెళ్ళాలి అని వచ్చారు. నారాయణ గురు సాంప్రదాయకమైన గురువు కాదు, ఆయన సంఘ సంస్కర్త, నాస్తికవాదాన్ని ప్రబలంగా ప్రచారం చేసిన కేరళీయుడు. కానీ భగవాన్ యొక్క మానవతా పరిమళాన్ని అనుభవించి ఆ ఆనందాన్ని ఎందరో ఆయన దగ్గరకు వచ్చి పంచిన కారణంగా తాను పొందుదామని వచ్చారు. శిష్యులందరూ వచ్చారు, భగవాన్ ఈయనతో మాట్లాడలేదు, ఈయన ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. 4 రోజులు అయిపోయిన తర్వాత నారాయణ గురు శిష్యులు అన్నారు, ఏమీ మాట్లాడని ఈయన దగ్గర ఉండే కంటే మన దారిన మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఆయన ఏం మాట్లాడేట్లేరు, ఇక్కడేం మర్యాద లేదు, ఆయన ఏం రిసీవ్ చేసుకోవటం లేదు, మనం ఎందుకు వచ్చినట్లు గురుదేవా అంటే, నారాయణ గురు ఒక్క మాట అన్నాడు, ఏ సంఘ సంస్కరణ విధానంలో నుంచి పరమాత్మ దర్శనం చేయాలని నేను అనుకున్నానో, మానవ సేవ ద్వారా ఒక మాధవుణ్ణి గమనించాలని అనుకున్నానో, ఆ మాధవుడే రమణులై ఇక్కడికి వచ్చి ఉండగా ఇంకా నేను దేనిని చూడాలి అని ఒక శ్లోకం రాశారు, వారి పాదాల దగ్గర పెట్టారు, వెళ్ళిపోయినారు. గురువు మన రుణాన్ని ఎప్పుడూ ఉంచుకోడు. నారాయణ గురువు యొక్క పరమచరమమైనటువంటి దశలో కుంజుస్వామి అనేటువంటి ఒక భక్తుణ్ణి ఒకరోజు భగవాన్ పిలిచారు. ఈ సన్నివేశాలు చాలా తక్కువ ఉంటాయి రమణుల జీవితంలో. కుంకుమ విభూతి అతని చేతికిచ్చి, ఇవి నారాయణ గురువుకి ఇచ్చిరా అన్నారు. ఈయన చాలా దూరం వెళ్ళాలి, కేరళ, ఇది తమిళనాడు అది కేరళ, వెళ్ళారు గురువు ఆజ్ఞ ప్రకారం. ఆయన మంచం మీద పడుకోనున్నారు, రమణులు మీకు ఈ రెండు ఇవ్వమని పంపారు అని చెప్దామని అనేలోగా ప్రాణ నిర్గమన వేళ నా తండ్రి, నా గురువు, నా దైవమైన రమణులు ఈ రెండూ నాకు పంపారా? జీవన్ముక్త స్థాయిలో ఉన్న ఒక మహాజ్ఞానికి ఎంత కరుణ అన్నారు, ప్రాణం విడిచారు. అది గురువు యొక్క స్థాయి. అది అటువంటి గురువులు ఇక్కడ ఉన్నారా, ఈ లోకంలో ఇంకా ఉన్నారా అంటే ఏమో వెతకాలి, వెతుక్కోవాలి. అటువంటి వాళ్ళు గుప్తంగానే ఉన్నారు, లేకుండా గనక ఉన్నట్లయితే ఈ ప్రపంచం ఇంకా ఇట్లా నడిచేది కాదు. బాహిరకమైనటువంటి అనేకమైనటువంటి నట గురువులు మాత్రం చాలామంది ఎక్కువైపోయినారు. ప్రతివాడికి గురువైపోవాలని ఆతృత, గురుస్థానంలోకి వచ్చాక దేవుడైపోవాలని తొందర. అందుకే భగవాన్ సత్యసాయి అద్భుతమైన మాట అన్నారు, మనిషి దేవుడు కావటమేటి బంగారు, మనిషి దేవుడే తెలుసుకోగలిగితే, మళ్ళీ కావటం ఏమిటి కాకపోవటం ఏమిటి, మనిషి దివ్యుడే, ఆ దివ్యత్వాన్ని అనుభవించే స్థాయికి వెళ్ళాలి అని. ఇది ఒక స్థాయి అయితే, మాయని గురించిన విచారణ జరుగుతూ ఉన్నది. ఒక రోజున సర్వేపల్లి రాధాకృష్ణన్ వచ్చి భగవాన్ దగ్గర కూర్చున్నారు. అప్పటికి 3 రోజులు అయింది, ఆయన అప్పటికి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు, కూర్చొనున్నారు. 3 రోజులు గడిచింది, వారు ఈయన ఏం మాట్లాడుకోలేదు. 3 రోజులు అయిపోయిన తర్వాత రాధాకృష్ణన్ వారికి నమస్కారం చేసి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే హాల్లో ఉన్నవారంతా ఆయన్ని సాగనంపటానికి వెళ్ళిపోయారు. మాయా అంటే ఏమిటి అని ప్రశ్న వేసిన వాడు ఒక్కడు భగవాన్ దగ్గర ఉంటే మాయా అంటే అదే. వాళ్ళంతా ఇందాకటి దాకా రమణ మహర్షి కోసం వచ్చారు అని అనుకున్నావు కదా, అలా వెళుతున్నారే మాయా అంటే అదే. వాళ్ళు వచ్చింది వారి కోసం, వీరి కోసం కాదు. అది చిన్న చిన్నవి మానవ జీవితంలో నుంచి మనకు ఏర్పడే స్వల్పకాలికమైనటువంటి ఒక అనుభూతిలో నుంచి ఆ దివ్యత్వాన్ని ఒడిసి పట్టుకోవాలి. అదేదో శాస్త్రాలు, పాండిత్యము, కవిత్వం అంతా నోటికొచ్చేస్తే వాడు జ్ఞానైపోయినాడని మనం భ్రమపడకూడదు. వాడు విజ్ఞాని మాత్రమే, వాడు జ్ఞాని కాడు. జ్ఞాని ఏం చేస్తాడంటే తన దివ్య జీవన విధానం ద్వారా పరమోత్కృష్టమైనటువంటి బోధ చేస్తాడు తప్ప మిగతావన్నీ చెయ్యడు. అలాగే కావ్యకంఠ వాసిష్ట గణపతి మునితో పాటుగా అనేక మంది పాశ్చాత్య దేశీయులంతా కూడా ఆయన దగ్గరకు వచ్చారు. అందులో అందరికీ తెలిసిన పాల్ బ్రెంటన్ ఒక గొప్ప జర్నలిస్ట్, అద్భుతమైన జర్నలిస్ట్. ఆయన భారతదేశానికి వచ్చి ఇక్కడ గుప్తంగా ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలని, రహస్యాలు పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయాలని ఆ మిషన్ మీద వచ్చాడు ఆయన. అనేక మందిని ఆయన దర్శనం చేశాడు, కలుసుకున్నాడు, మాట్లాడాడు. చివరికి ఆయన చేరుకున్న ప్రదేశం కంచి. కాంచీపురానికి వెళ్ళినప్పుడు మహాస్వామి వారిని దర్శనం చేసుకున్నాడు. 3 రోజులు ఉన్నాడు అక్కడ. 4వ రోజున పరమాచార్యని దర్శనం చేసి నా జీవితాన్ని ఇక్కడ ముగించుకోవాలని, ఇక్కడ గడపాలని నాకు అనిపిస్తూ ఉన్నది, మీరు నన్ను ఇక్కడ ఉండనివ్వండి, అనుగ్రహించండి అని అడిగారు. అడిగితే పరమాచార్య, కాదు కాదు, ఇక్కడ నుంచి తిరువణ్ణామలై గనక వెళ్ళినట్లయితే తిరువణ్ణామలైలో రమణ మహర్షి అని ఉన్నారు, వారి దగ్గరకు మీరు వెళ్ళండి. మేమా? ఇంకా లొట్టి పిట్టలు, ఇంకా పల్లకీలు, ఇంకా అనేకమైనటువంటి ఉపాసనలు, వీటితో ఒక చోట ఆగిపోయిన వాళ్ళం. ఇవి అన్నీ దాటినటువంటి ఒక పూర్ణజ్ఞాన స్వరూపాన్ని మీరు అనుభవించాలి అంటే అరుణాచలం చేరుకోండి, అదే మీకు తగిన ప్రదేశము అన్నారు. అన్న తర్వాత ఆయన ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అని ఓ బుక్ రాశాడు. దాంట్లో రమణ మహర్షిని ఎట్లా దర్శనం చేసింది అవన్నీ అయితే ఒక చోట అడుగుతారు, భగవాన్ మీరు మౌనం ద్వారా అనేక మందికి వీక్షణ దీక్ష ద్వారా అనేక సందేహాలకి సమాధానాలు ఇస్తున్నారే, ఈ మౌనానికి సంకేత భాష ఏమిటి, లిపి లేని ఈ భాషకి ఆ గాఢత ఎక్కడ నుంచి వచ్చింది, అది ఎలా ఉంటుంది అంటే, అప్పుడు ఆయన అన్నారు, భాషా ప్రవాహము, మాటల ప్రవాహము అసలు మౌనానికి అది అంతరాయం. అసలు భాష ఏది అంటే మౌనమే. అందుకనే మాట మలగాలి, మౌనం వెలగాలి. లోపల అవసరమైనప్పుడు మాత్రమే ఈ వాక్శుద్ధిని వాడాలి. ఈ క్షణం అయిపోయిన తర్వాత మనం మౌనభూమికలో ఉండాలి. మౌనభూమికలో గనక ఉండగలిగినట్లయితే మనం ఎవరితో కూడి ఉంటాము, మనతో మనం కూడి ఉంటాం. మనతో మనం కూడి ఉండగలిగితే దాని పేరు యోగం, మనలో మనం ఉండగలిగితే దాని పేరు ధ్యానం. ఇంతకు మించి లేదు. ధ్యానం ఏ ఇంటలెక్ట్ని, ఏ జ్ఞానాన్ని, ఏ విజ్ఞాన సర్వస్వాన్ని, ఏ మమత్వాన్ని, ఏ కర్తృత్వాన్ని, ఏ అహంత్వాన్ని సర్వాన్ని వదిలిపెట్టి అంతా నేనే, నేనే అంతా, నాకంటే మరొక వస్తువు, భిన్నమైన పరవస్తువు లేదన్న ఒక దివ్యమైన ఏకాత్మభావనలో నిలకడ చెందితే వాడి పేరు జ్ఞాని. ఆ జ్ఞానికే అచ్చ తెలుగులో స్వామి అని పేరు. ఇంకా మరి గ్రామీణ భాషలోకి వెళితే వాడి పేరు ఆసామి అని. ఆసామి, స్వామి, జ్ఞాని ఒక స్థాయికి చెందినవారు. అరుణాచలం మీద ఇట్లాగే ఒక హేమంత ఋతువులో సాయంకాలం వేళ భగవాన్ ఒక్కరే నుంచునున్నారు. ఆకాశం నిండా చుక్కలు మొలిచి ఉన్నాయి. చంద్రుడు పరిపూర్ణంగా వెలుగులు విరజల్లుతూ ఉన్నాడు వెన్నెల. ఆ వెన్నెలలో రాజగోపురాలన్నీ మెరిసిపోతున్నటువంటి వేళ తనలో తాను ఒక లౌడ్ థింకింగ్ అంటామే స్వగతం అనుకున్నారు. ఈ కనిపిస్తున్న ఈ నక్షత్రాలు, ఈ సుషుమ్నా కిరణాలు, ఈ వెన్నెల దారాలు, ఈ అరుణాచలం, నేను నుంచున్న ఈ ప్రదేశం, నా చుట్టూ ఉన్నటువంటి ఈ గెలాక్సీ అంటే ఈ ఖగోళము అంతా నేనుగా నాకు అనిపిస్తుంటే ఇందులో మరి నేనెవ్వరు, నాకంటే భిన్నమైన మరొక పరవస్తు ఉన్నదా అని ఒక స్థాయిలో నిలబడిపోయినారు. ఆ సమయంలో మనబోటి భక్తుడొకడు దగ్గరకు చేరి, భగవాన్ చల్లని గాలులు కాదు చలిగాలులు వీస్తూ ఉన్నాయి, కొండ చిట్ట చివర మనం ఉన్నాం, మేమంతా తట్టుకోలేక ఒక్కొక్కళ్ళం రెండు రగ్గులు కప్పుకొని ఉన్నాం. కౌపీనం తప్ప మరొకటి లేదే, అనారోగ్యం పాలవుతుందేమో దేహం కనుక నా దగ్గర ఒక స్పేర్ కోటు ఉన్నది, అది మీకు ఇస్తాను అన్నాడు. భగవాన్ అన్నారు, స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు, మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనే మరొక నాలుగు శరీరాలు, ఆ నాలుగు ప్లస్ మూడు ఈ ఏడు శరీరాలతో అసలు ఆసామి లోపల కుతకుతలాడుతున్నాడయ్యా, మళ్ళీ ఇంకో ఎనిమిదో కోటి ఎందుకు అన్నారు. అది ఆసామి ఆత్మ, అఖండ చిద్ఘనమైనటువంటి ఆత్మస్వరూపంగా వెలిగిపోవటం ఒక రమణుల విషయంలోనే సాధ్యమైంది. ఎందుకంటే ఒక అనుభవం కలగవచ్చు, ఒక అనుభూతి చెందవచ్చు, ఒక స్థాయికి వెళ్ళవచ్చు, కానీ తానేమిటో, తన ఉనికేమిటో, తన అస్తిత్వమేమిటో, తన పూర్ణత్వమేమిటో, తన మూలమేమిటో ఎరిగినటువంటి ఒక వ్యక్తి తనకు అక్కరలేని ఈ ప్రపంచంలో అదే అనుభూతిలో తదుపరి 54 సంవత్సరాలు జీవించి మనతో మామూలు స్థాయిలో సంచారం చేయటం భారతీయ చరిత్రలో ఒక అపురూప సన్నివేశం. ఎక్కడైనా ఎప్పుడైనా జారిపోయే అవకాశం ఉన్నా ఎక్కడా బెదరనటువంటి ఒకే ఒక స్థాయిలో సంచారం చేశారు. ఒక మహారాణి ఆయన దగ్గరకు వచ్చి ఒక వెండి గ్లాస్ గిఫ్ట్ ఇచ్చింది ఆయనకి. భగవాన్, మీరెట్లా ఒక రాగి గ్లాసులో వేరే గ్లాసులో అలా తాగటం నాకు బాధగా ఉంది, మీరు ప్రత్యేకంగా మీకోసం నేను చేయించుకొని వచ్చాను, రేపటి నుంచి మీరు దీంట్లోనే మంచినీళ్ళు తాగాలి, ఇది మీకే నేను ఇస్తున్నాను, ఇది మీరే వాడుకోవాలి అని అన్నది. ఇవాళ గురువైతే ఏం చేసేవాడు, ఇంత చిన్న గ్లాస్ తెచ్చామే, గ్లాసు తేవాలన్న ఆలోచన ఉంటే కంచం కూడా తేవాలిగా అంటాడు ఇప్పటివాడు. ఆయన అన్నారు, పక్కనున్న వారికి పరిచారకుణ్ణి పిలిచారు, వారు ఒక గ్లాస్ తెచ్చారు, వీరిని కాపలాగాయమంటున్నారు, వీరిని వీరే కాపలాగాసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కనుక దానిని ఆఫీసులో ఇచ్చి వారికి ముట్టింది అని రసీదు ఇచ్చి వారిని ఇక్కడి నుంచి పంపండి, వాటితో మనకేం పని అన్నారు. అది అది గురుస్థానం అంటే, అది గురువు ఉత్తమ గురువు యొక్క స్థాయి అది మాత్రమే. అలాగే అన్నామలై అనేటువంటి ఒక తాపి మేస్త్రి, ఈవేళ మనకు కనపడేటువంటి రమణాశ్రమాన్ని కట్టినటువంటి తొలి రోజులలో ప్రతిరోజు భగవాన్ దగ్గరికి వెళ్ళేవారు, ఏం చేయాలో ఎలా చేయాలో పర్ఫెక్ట్గా బొమ్మ గీసేవారు, దాని ప్రకారం ఆ తాపి మేస్త్రి పనిచేస్తూ ఉండేవాడు. అతను రమణాశ్రమం కట్టడానికి తాపి ఉద్యోగానికి రాలేదు, భగవాన్ కోసం వచ్చాడు. కానీ భగవాన్ ఆయన ఏం పని చేయగలడో తెలుసు గనక ఆ పని అతనికి అప్పజెప్పారు. పని అయిపోయింది. ఈరోజు సాయంకాలం అయిపోగానే మామూలుగా అటువంటి ఒక తాపీ మేస్త్రి స్థాయి వాడు లేదా మనబోటివాడు కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, గురువు ఆశీర్వదించాలని, ఏదో అనుగ్రహించాలని, దగ్గరకు తీసుకోవాలని, ఒక ఉపాయన బహుమతి ఇవ్వాలని ఏదో కోరుకుంటాడు. అదే క్షణంలో రమణులు అన్నారు, ఇక్కడ పని అయిపోయినది గనక మళ్ళీ మీరు రమణాశ్రమానికి రావద్దు అన్నారు. అందరికీ భగవాన్ ఏమిటి ఇంత కఠినంగా ఎవరి పట్ల లేరే అని అనుకుంటే, ఈ అన్నామలై తన గురువు చెప్పారు గనక అవశ్యం అంటే వెంటనే, మళ్ళీ రేపు కాదు, చెప్పిన మరుక్షణమే రమణాశ్రమాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోయి ఓ చెట్టు కింద ఓ పూరిపాక వేసుకుని తాను ఉండటం మొదలుపెట్టాడు. మర్నాడు సాయంకాలం నెమ్మదిగా అక్కడక్కడ 4 ఇటుకలు తీసుకొని చిన్న గుడిసె తయారు చేసుకునే సమయంలో వెనక్కి తిరిగి చూస్తే భగవాన్ అక్కడి నుంచున్నారు. ఎందుకని అక్కడికి వచ్చారంటే, ఒకే మాట, భగవాన్ మీరు ఎందుకు వచ్చారు అంటే, నిన్ను రావద్దు అన్నాను అంటే నేను రాను అని కాదు కదా, నువ్వు నాకు చేసినటువంటి నా కోసం నా పేరు మీద చేసిన సేవ కోసం నీది ఏర్పడేదాకా నేను వస్తూనే ఉంటాను, నువ్వు ఎంత శ్రద్ధగా ఎంత జ్ఞానంగా ఎంత పూర్ణంగా చేశావో నాకు తెలుసు కనుక నీవు అన్నామలై స్వామి అన్నామలై కాదప్ప, ఇకపై నీవు అన్నామలై స్వామివి అన్నారు. అంటే ఒక తాపీ మేస్త్రి గురువుకి గనక సేవ అఖండంగా నిస్వార్థంగా ఏకాగ్రస్థితితో గనక చేసినట్లయితే ఆ గురువు నుంచి ఆయన పొందినటువంటిది శిఖరాయమానమైనటువంటి ఒక స్థితి అది. అందుకనే అన్నామలై స్వామి సాధువు కాదు, సన్యాసి కాదు, కేవలం ఒక తాపీ మేస్త్రి మాత్రమే. ఆ గురువుతో కూడి ఉన్నట్లయితే ఆ పువ్వు దారము పోలికలో దారానికి కూడా ఎట్లాగైతే పరిమళం అవ్వుతుందో అన్నామలై అన్నామలై స్వామి అయినారు. అలాగే ఇదంతా మనుషుల కథలైతే అరుణాచలంలో భగవాన్ దగ్గరికి ఒక భక్తుడు, భక్తుడు అని మనం అనుకున్నాం కానీ ఆయన ఎవరిని, వీడు నా శిష్యుడని కానీ వీడు నా భక్తుడని కానీ ఎన్నడూ అనలేదు. అట్లా అనటం కూడా ఆయన పెద్ద పట్టించుకోలేదు. భగవాన్, ఈ ఆవుని మీకు ఇవ్వటానికి తీసుకొని వచ్చాను అన్నారు. మరి వెండి గ్లాసు వద్దన్న రమణులు ఆవును వద్దనాలి కదా, దీన్ని ఎవరు కాపలాగాస్తారు అనలేదు అనాలి కదా. అంటే భగవాన్ ఏమన్నారంటే, దానిని తీసుకువచ్చేటువంటి విషయం వెనక మీకు ఇక్కడ ఉండాలని ఉన్నదని అర్థమవుతున్నది గనక మీరుండండి, మీతో పాటు వారిని ఉండనివ్వండి, ఆవుని కూడా వారు అన్నారు. ఆ ఆవు భగవాన్ పెట్టిన పేరు లక్ష్మి. లక్ష్మి భగవాన్ అరుణాచలం నుంచి పైనుంచి కిందకొచ్చి సాయంకాలం వేళ దర్శనమిచ్చేటువంటి సమయంలో చెప్పుకున్నాం కదా, కౌపీనం తప్ప ఆయన శరీరం మీద ఏ వస్త్రం లేదు, వచ్చి ప్రేమగా ఆయన వీపు నాకుతూ ఉండేది. ఒక ఆవు నాలుక ఒక ఫైల్ లాగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది, రక్తస్రావం అవుతుండేది. కానీ దేహభ్రాంతి దేహాత్మభావన లేనటువంటి రమణులు అది ఎంత నాకినా సరే ఏ రకంగానూ దానికి అడ్డు చెప్పేవారు కాదు. చూసేవాళ్ళందరికీ ఇది వెళ్ళిపోతే బాగుండును అనే అనుకుంటే భగవాన్ అనేవారు, లక్ష్మి ఎంత పుణ్యం చేసుకుందో అరుణాచలంలో తిరుగుతూ ఉన్నది, వారిని అక్కడ ఉండనివ్వండి అని అంటూ సాకిన వైనం చాలా గొప్పది. భగవాన్కి కూడా దాని యందు అపారమైనటువంటి కరుణావిశేషం ఉన్నది. అట్లాగే పరమ చరమమైనటువంటి ఆ ప్రాణ నిర్గమన వేళ, ప్రాణం కొట్టుమిట్టాడుతున్నటువంటి వేళ భగవాన్ గబగబా కిందికి దిగొచ్చారు. దిగొచ్చి నేల మీద అందరూ చూస్తుండగా కూర్చొని ఆ ఆవు తలని తన ఒళ్ళో పెట్టుకొని, ఏమ్మా ఇంకా వెళ్ళిపోదామని నీకు అనిపిస్తుందా, వెళ్తావా అంటూ దాని కళ్ళు నెమ్మదిగా మూశారు. భగవాన్ ప్రాపంచికంగా ఒక జీవుడికి ఎటువంటి సంస్కారం చేయాలో అటువంటి సంస్కారం చేశారు గోవులక్ష్మికి. ఒక గోవుకే కాదు, ఒక కాకికి, ఒక కోతికి, ఒక మనిషికి. ఇలాగే 11 గంటలకు అక్కడ భోజనం పెడతారు ఆశ్రమంలో, నాటి సాంప్రదాయమే ఇప్పటికి కూడా. 11 గంటలకి కరెక్ట్గా బెల్లు కొట్టి వేళ్ళ అందరూ క్యూలో వెళుతున్నారు. ఎవరో నలుగురు మాత్రం మాసిన బట్టలతో గబగబా దాంట్లో జాయిన్ అయిపోయినారు. అక్కడ ఎవరో గమనించారు ఈ నలుగురిని. భగవాన్ దగ్గరకు వచ్చి, భగవాన్ చూశారా, మీరు భోజనం చేసేటువంటి వేళ ఇది, పరమ పవిత్రమైన వేళ, మీతో పాటు మేమందరం కూర్చొని భోంచేసే వేళ, ఈ నలుగురు జ్వరబడ్డారు భగవాన్, వీళ్ళెవరో తెలుసునా, వీరు ఇప్పుడే ఒక శవాన్ని దహనం చేసి వచ్చిన శవవాహకులు, వీళ్ళు స్నానం చేయాలన్న ఇంగితం కూడా లేకుండా వచ్చేశారే అని అన్నప్పుడు భగవాన్ అన్నారు, వారిని గురించా మీ ఆలోచన, మనం కూడా నిత్య శవవాహకులమే కదా, మన శవాన్ని మనం మోస్తూ తిరగటం లేదా, మన శవాన్ని మనం ఉన్నంతకాలం మనం మోస్తున్నాం, మనం దీన్ని విడిచిపెట్టిన తర్వాత మరొక నలుగురు మోస్తారు, ఎంత పుణ్యకార్యం చేశారో వారిని ముందు భోంచేయనివ్వండి అన్నారు. సాంప్రదాయ ధిక్కారం కాదు ఇది, కరుణాపూర్ణ శుధాబ్ది అంటే ఇటువంటి సన్నివేశాలలో నుంచే ఒక పరమాద్భుతమైనటువంటి అవతారమూర్తి యొక్క వైశిష్ట్యము ఆవిష్కరింపబడుతుంది.